శ్రీమద్భాగవతం 4వ స్కందం 12వ అధ్యాయం 37వ శ్లోకం. ఈ అధ్యాయం పేరు ద్రోమరాజు తిరిగి భగవద్ధామ ప్రయాణం. ద్రోమరాజు 37వ శ్లోకం. శాంతా సమద్రుషా శుద్ధా, శాంతా సమద్రుషా శుద్ధా, సర్వభూతానురంజనా యాత్యంజసాచ్యుతపదం అచ్యుత ప్రియ బాంధవా, అచ్యుత ప్రియ బాంధవా, శాంత సమదృశ శుద్ధ సర్వభూతానురంజనాత్యంజసాచ్యుత పదం అచ్యుత ప్రియ బాంధవా. భావం భాష్యం శిల ప్రభుపాద ద్వారా శాంత శాంతులు సమదృశ సమదర్శులు శుద్ధ శుచిత్వము కలవారు పరిశుద్ధులు సర్వ సమస్త భూత జీవులు అనురంజన రంజింపచేయువారు యాంతి చేరుదురు అంజస సులభముగా అచ్యుత అచ్యుతుని యొక్క పదం పదమునకు అచ్యుత ప్రియ భగవద్భక్తులకు బాంధవ మిత్రులు. సరే, ఈ భావం చదివే ముందు ఒక ప్రశ్న, ఎంతమందికి వైకుంఠం వెళ్ళాలని ఉంది? ఒకటి అదే ఆధ్యాత్మిక ప్రపంచం చేరాలని ఎంతమంది? సరే, దీంట్లో మార్గం ఇచ్చారు, సులభంగా చేరే మార్గం ఈ శ్లోకంలో చెప్తుంది. వైకుంఠం చేరడం అంటే చైతన్యాన్ని వైకుంఠ చైతన్యం చేసుకోవడం. భక్తుడు ఎక్కడున్నా స్వర్గాపవర్గ నరకేషు, స్వర్గము నరకము అన్నీ సమానమే భక్తుడికి. ఎందుకు సమానం? సదా వైకుంఠంలోనే ఉంటాడు కాబట్టి. కాబట్టి ఆ వైకుంఠ చైతన్యాన్ని పొందాలని ఎవరికి ఉంది అనేది ప్రశ్న. దానికి సులభమైన మార్గం దీంట్లో చెప్తున్నారు. సో ఎవరెవరికి వైకుంఠం చేరాలి సులభంగా భగవద్ధామం చేరాలని ఉంటే ప్రభుపాద్ ఏమి సూచనలు ఇస్తున్నారు, సుఖదేవ గోస్వామి ఏమి సూచనలు ఇస్తున్నారు చూడండి. ఏం అవసరం, ఏముంది వైకుంఠం చేరే అవసరం? మొట్టమొదటి ప్రశ్న, ఏమవసరం ఉంది? ఇక్కడ ఇల్లు ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, భార్య పిల్లలు ఇక్కడ ఉన్నారు, పొద్దుటూరులో ఆధార్ కార్డు ఉంది, అన్నీ జరుగుతున్నాయి కదా, ఏమవసరం ఇంకా వెళ్ళే అవసరం? ఎందుకు చేయాలి? నేను ఇక్కడే ఉంటా కదా ఆనందంగా.
ఇక్కడే అంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి, కడుపులో పురుగులతో కుట్టించుకోవాలి, మళ్ళీ రావాలి.
మొట్టమొదట ఈ ప్రపంచం చాలా ఘోరమైందని అవగాహన వస్తే తప్ప వైకుంఠం వెళ్ళాలనే భావన రాదు ఎవరికి. సంసార లగిలో బోల, ఈ సంసారం చాలా, ప్రపంచం చాలా బాగుందని అనిపిస్తేనే వైకుంఠం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన రాదు. లేకుంటే చెప్పి చెప్పక ముందే చేతులు లేస్తే నాకు టికెట్ ముందు, నాకు టికెట్ ముందు అని. నిజంగా వాస్తవం తమాష కాదు, మనకు నిజంగా పడలేదు మనసులో ఈ ప్రపంచం ఎంత కుళ్ళిపోయింది. చైతన్య మహాప్రభు దేంతో పోల్చారు ఈ ప్రపంచాన్ని, మలమూత్ర విసర్జన చేసే గుంతతో పోల్చారు ఈ భౌతిక ప్రపంచాన్ని. దాంట్లోంచి ఎప్పుడెప్పుడు బయటపడాలి అనేటువంటి ఆలోచన రావాలి మొట్టమొదటి. చాలా ఘోరమైంది జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాలు ఎక్కడ చూసినా కూడా ఇవే ఉన్నాయి. నిజంగా మనకి చాలామందికి ఆలోచన రాదు, ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇది చాలా ఘోరమైన ప్రపంచం, దీని నుంచి బయటపడాలనే ఆలోచన రాదని. ఇంతసేపు ఉన్నా ఇక్కడే సర్దుబాటు చేసుకుంటూ ఏదైనా వాసన వస్తుంది, కొంచెం టాల్కం పౌడర్ పూస్తాము, ఏదైనా రూపం బాగాలేదు కొంచెం పెయింట్ పూస్తాము, ఇది సర్దుబాటు చేస్తూ కూర్చోవాలని ఉంటుంది. కానీ ఈ సర్దుబాట్లు కూడా వెళ్ళిపోతాయి, ఒకరోజు వెళ్ళాలనేది ఆలోచన రాదు. ఎందుకు వెళ్ళాలి వైకుంఠం చూడు, ఇది చదువుతాను వినండి, విన్న తర్వాత ఇది మీకేమైనా వర్తిస్తుందా లేదా చూసుకోండి. మీకు కాదు మనకు అందరికీ పొరపాటు అది. ఈ 7వ అధ్యాయంలోది విష్ణువు ప్రత్యక్షమైన తర్వాత దక్షయజ్ఞంలో సభాసదులు పలుకుతున్నారు. దుఃఖమయ జీవనమున నెలకొనినట్టి సరువులకు ఏకైక ఆశ్రయస్థానము నీవే, నారాయణుడితో చెప్తున్నారు. దుఃఖమయ జీవనమున నెలకొన్న సరువులకు ఏకైక ఆశ్రయస్థానం నీవే. బద్ధ జీవన స్థితి అను ఈ దుర్గమునందు కాలసర్పము కాటు వేయుటకు పొంచి ఉన్నది. వర్తిస్తుందా మనకి? కాలసర్పం పొంచి ఉందంట. సర్పం ఏం చేస్తుంది? పొంచి ఉందంట, పడగెత్తుకొని సిద్ధంగా ఉంది. కాలసర్పం అంటే ఏంటి? ఇక్కడ మరణం ఏ క్షణంలో వస్తుందో తెలీదు. ఈ జగత్తు నామమాత్ర సుఖదుఖములనేటి గుంతలతో నిండి ఉంది. నామమాత్ర సుఖం, పేరుకు సుఖం, పేరుకు దుఃఖం. అది వాస్తవంగా దుఃఖము కాదు, సుఖము కాదు, ఆ రెండు లేవు అక్కడ. అంతేగాక పెక్కు క్రూర మృగములు దాడి చేయడానికి సిద్ధముగా ఉన్నవి. ఏంటి క్రూర మృగాలు? కామ క్రోధ లోభ దాడి చేస్తుంటాయి. గుంతలు పడ్డావు, గుంతలు పడ్డ నామమాత్ర సుఖము దుఃఖము గుంతలతో పోల్చారు. కొంతసేపు ఆనందంగా ఉంటావు, కొంతసేపు ఏడుస్తుంటావు. దాడి చేసేది ఏవి ఇక్కడ? కామ క్రోధ మోహ ఇవి దాడి చేస్తున్నాయి. దాడి చేయడానికి శోకాగ్ని నిరంతరము ప్రజ్వరిల్లుచున్నది. ఇక్కడ దివానిసి హి అజ్వలి, హి అంటే హృదయం, రాత్రి పగలు హృదయంలో చింత అవిరత, నిరంతరం చింతన 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 చింతన, మంట లేస్తుంది సంసార దహవానలం హృదయంలో. మిథ్యాసుఖమనేది ఎండమావులు ఎల్లప్పుడూ ఆకర్షణకు గురి చేయుచున్నది. ఎండమావి ఇంకా కొంచెం సంపాదిస్తే సుఖపడతావు, వివాహం అయిపోతే సుఖపడతావు, డబ్బులు వస్తే సుఖపడతావు, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే సుఖపడతావు, సమాధిలో పడుకుంటే ఎండమావి అక్కడి వరకు తీసుకొని వెళ్తుంది. మనందరి పరిస్థితి అదే, ఇది ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం, ఎప్పుడు ఇంకొంచెం, ఎప్పుడు గంభీరంగా తీసుకునేది, ఎప్పుడు ఈ ప్రపంచం ఘోరమైందని తెలుసుకునేది. ఎండమావులు ఎల్లప్పుడూ ఆకర్షణకు గురి చేయుచున్నవి, అయినను ఎవరును నిన్ను ఆశ్రయించుట లేదు, ఎవరు కోరుకోవట్లేదు నీ దగ్గరికి రావాలని. ఇన్ని ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, మంట చెలరేగిపోతుంది, క్రూర మృగాలు వెంటాడుతున్నాయి, కాలసర్పము పొంచి ఉంది కాటు వేయటానికి, గుంతల్లో పడుతున్నాడు లేస్తున్నాడు. ఆ విధంగా మూర్ఖ జనులు ఎవరిని అంటున్నారు? మనల్ని అంటున్నారు మూర్ఖ జనులు. నామమాత్ర బాధ్యతలనే తల మీద పెట్టుకొని ఏం బాధ్యత ఉంది నీకు? ఎందుకు మంగళార్తిగా రాలేవు? ఎందుకు భాగవతం చదవట్లేదు? ఎందుకు జపం చేయలేదు? నా బాధ్యతలు తీసుకొని చూడు, నీకు తెలుస్తుంది. ఏమంటున్నారు ఇక్కడ మూర్ఖ జనులు? నామమాత్ర బాధ్యతలనే నెత్తిన వేసుకొని, నామమాత్ర బాధ్యతలు, నేను లేకుంటే నా భార్యకి ఎవరు పెడతారు, నేను లేకుంటే నా భర్తకి ఎవరు అంటు పెడతారు, నేను లేకుంటే తుకారం మహారాజ్ భార్య అట్లా, నేను లేకుంటే గేదెలను ఎవరు చూసుకుంటారు అని. హరే కృష్ణ అని ఆయన వెళ్ళిపోయాడు. మన పరిస్థితి అంతే, ఏదో భాగ్యం వల్ల ప్రభుపాద పాదపద్మల దగ్గరికి వచ్చాము, దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం కదా. ఇంకా ఏదో ఉంది బయట, బయట ఏదో ఉంది, ఏదో ఉంది, పూర్తిగా ప్రభుపాదం పట్టుకోలేకపోతే, ఏదో ఉంది అనే ఆశ ఉంది బయట, కాబట్టి ప్రభుపాదం పట్టుకోలేకపోతున్నాం పూర్తిగా. నామమాత్ర బాధ్యతలను నెత్తిన వేసుకొని జన్మ మృత్యు వలయంలో తిరుగాడుచుందురు. చూడండి, వైకుంఠం వెళ్ళకుంటే ఇదే పరిస్థితి. నీ పాదపద్మ ఆశ్రయమును వారు ఎన్నడు స్వీకరించేదరో, మేము ఎరుగజాలము. ప్రహ్లాద్ మహారాజు కూడా అటువంటి ప్రార్థన చేశారు. మాయా సుఖాయ భరముద్వహతో విమూఢా, ఇక్కడ మూర్ఖ జనులు అనేసారు ప్రహ్లాద్ మహారాజు. ఇంకా విమూఢ అంటే ఏంది? విశేషమైన మూడులు వీళ్ళు తల మీద వేసుకొని తిరుగుతున్నారు, అంత భారం మోసుకొని తిరుగుతున్నారు అని. పిచ్చోళ్ళు ఉంటారు చూడు రోడ్డు పైన, బాటిళ్ళు అన్నీ తగిలించుకొని, చొక్కాలు ఎన్ని చొక్కాలు దొరికిందని తల వేసుకొని, చేతిలో రాళ్ళు రాళ్ళు పట్టుకొని, రాళ్ళు సంచిలో వేసుకొని అన్నీ మోస్తుంటారు. కనిపించారా నాకు? మాయాసుఖమ్మ, మనం వాళ్ళని చూసి నవ్వుతాం కదా, మనల్ని చూసి మెంటలో అనుకుంటారు సాధువులు ఆచార్యులు, మనల్ని చూసి ఎంత మెంటలో చూడు వీడు. హరే కృష్ణ. ఏవైతే దుఃఖకారకంలో అవి పెట్టుకొని వదులుకోరా అంటే, లేదు అవే కావాలి నాకు. అదేం చెప్తాడు, పందికి హల్వా ఇస్తా బయటికి రా నువ్వు దాంట్లో నుంచి, లేదులే నాకు ఇదే కావాలి, ఇదే బాగుంది, నాకు మంచి హల్వా జిలేబీ ఇది, లేదు నాకు ఇదే కావాలి, ఇదే చాలా బాగుంది, మంచి సువాసన వస్తుంది అని. అందుకు చైతన్య మహాప్రభు దీన్ని మలమూత్ర విసర్జన చేసి గుంతతో పోల్చారు ఈ ప్రపంచాన్ని. మలమూత్ర విసర్జన చేసి గుంతలో ఏముంటాయి? పురుగులు ఉంటాయి, చిన్న చిన్న క్రిమికీటకాలు, వాటికి కూడా కుటుంబాలు ఉంటాయి అక్కడ, వాటికి ఆధార్ కార్డు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, వాటికి సంతానం ఉంటుంది, వాటికి కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, ప్లే గ్రౌండ్ ఉంటుంది ఆడుకోవడానికి. జాయింట్ ఫ్యామిలీ, జాయింట్ కాదు జాయింట్, చాలా పెద్ద కుటుంబం ఉంటుంది. మన పరిస్థితి అదే పరిస్థితి. ఎంత ఎంత ఘోరమైన ప్రపంచం ఇది, దీంట్లోంచి బయటపడాలనే ఆసక్తి లేదు. ఎందుకు లేదు? దాని గురించి చదివేది లేదు, వినేది లేదు, విన్నా కూడా సరిగ్గా కొంచెం లోతుగా వెళ్ళేది లేదు. ఏంది ఇది? కృష్ణుడు ఏందో చెప్పాడు టైంపాస్కి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం, జన్మ మరణం ఉందంట, ఇతరులకు చెప్పడానికి ఉంది. నాకు లేదు జన్మ మరణం, ఇతరులకు చెప్పడానికి కోసమే ఉంది. అంటే కృష్ణుడు చెప్పింది మొట్టమొదట చైతన్య మహాప్రభు చెప్పింది నీ జన్మ సార్థకరే కరోతు. ముందు నీ జన్మ, నీ మృత్యువు, నీ 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 శరీరంలో మలమూత్రాలు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించావా ఎప్పుడన్నా? ఇట్లా తాకుతూనే ఎముకలు చూడు శబ్దం వస్తున్నాయి, ఆలోచించావా ఎముకల గురించి ఎప్పుడన్నా? ఆలోచించావా ఎప్పుడన్నా? వచ్చిందా ఏంది తాకిది? ఇది ఏంది? ఇది సపరేట్గా ఉంది, చెవి సపరేట్గా ఉంది, తోలు సపరేట్గా ఉంది, చర్మం ఏంది, దవడలు ఇట్లా ఉన్నాయి, ఎప్పుడన్నా వచ్చిందా ఆలోచన? వస్తే ఇంకా సింగారించుకోరు, అది రానప్పుడే సింగారిస్తూ కూర్చుంటారు. దీని ఆలోచన వచ్చింది అనుకో, ఇదేంది ఎముకలు, ఇది మెత్తగా ఉంది, రక్తం ఉంది, ఇది గోర్లు పెరుగు, ఏంది ఇది విచిత్రంగా ఉంది దీనికి. రోజుకు రెండు పూట్ల స్నానం చేయకుండా కంపు కొడుతుంటుంది, ఏంది కంపు కొడుతుంది ఇది, ఎందుకు నాకెందుకు ఈ ఆలోచన రావాలి? వచ్చినప్పుడు నేను ఎందుకు దీంట్లో ఇరుక్కున్నాను, ఎందుకు వెళ్ళాలనేది వస్తుంది. ఎంతసేపు ఉన్నా నాకు లక్స్ సబ్బు ఉంది పూసుకుంటాను పోతుంది, దీనికి ఆ వాసన వచ్చేది పూసుకుంటాను, ఇది ఈ సర్దుబాట్లు చేస్తుంటే ఎప్పుడు కోరిక ఎప్పుడు కలుగుతుంది? సో ఏమేం ప్రమాదాలు ఉన్నాయి? క్రూర జంతువులు ఉన్నాయి, కాల సర్పము కాటేయడానికి సిద్ధంగా ఉంది, అవే క్రూర మృగాలు. ఇంకా ఏమా రాత్రింబవళ్ళు, హృదయము మంటలు, హృదయంలో మంటలు వేస్తున్నాయి, నామమాత్ర సుఖదుఖాలనే గొయ్యి అంటే గుంతలు ఉన్నాయి, అయినా నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడరు ఎవరు? వాళ్ళు మూర్ఖజనులు. ఎందుకు మూర్ఖజనులు? నామమాత్ర నామమాత్ర బాధ్యతలు తల మీద వేసుకొని మెంటలోడ్లాగా తిరుగుతున్నారు ఇక్కడ అని. సరే ఈ శ్లోకంలో చూడండి, నిజంగా సులభంగా దీన్ని దాటాలి అంటే ఏం చేయాలి, ఎటువంటి లక్షణాలు? భావం చూడండి, శాంతులు, సమదర్శులు, శుచిత్వము కలవారు, పరిశుద్ధులు, ఇతర జీవులను రంజింపజేయు కల తెలిసినవారు, కేవలం భక్తులతోనే మైత్రి చేయువారు నాకు మనసులే సులభముగా వైకుంఠం చేరగలరు. చాలా సులభమైన మార్గం అని చెప్తున్నారు ఇక్కడ. ఇది ధ్రువ మహారాజు వైకుంఠం వెళ్ళడానికి ఏ వాహనం వచ్చింది? వైకుంఠ వాహనం వచ్చింది. ఆ సందర్భంగా చెప్తున్నారు, ధ్రువ మహారాజులో ఉన్నటువంటి గుణాల గురించి చెప్తున్నారు ఇక్కడ. భాష్యం వినండి, మీకు ఏ అంశం దీంట్లో నచ్చుతుందో చెప్పాలి తర్వాత. కేవలం భక్తులే భగవద్ రాజ్యమును ప్రవేశించుటకు అర్హులై ఉన్నారని ఈ శ్లోకమునందలి వివరం సూచించుచున్నది. సొంత ఇంద్రియ తృప్తికై కోరికలు లేని కారణమున భక్తులు శాంతులై ఉందురనుట మొట్టమొదటి విషయం. కేవలం భగవత్ సేవకే వారు అంకితమై ఉందురు. ఇంద్రియ భోగార్థము అపారమగు కోరికలను కలిగి ఉన్న కారణమున కామ్యకర్మరతులు అశాంతులయ్యొందురు. మోక్షము పొందుటకు లేదా పరబ్రహ్మంలో లీనమగుటకు ప్రయత్నించుటలో తలమునకలై ఉన్న కారణమున జ్ఞానులు కూడా అశాంతులై ఉందురు. అదేవిధముగా యోగసిద్ధుల సాధనకై యోగులు కూడా కలత చెంది ఉందురు. కానీ దేవదేవుడకు శ్రీకృష్ణునికి సంపూర్ణముగా శరణుచొచ్చి తాను పూర్తిగా నిస్సహాయుడనని తలచడి కారణమున భక్తుడు పరమశాంతుడై ఉన్నాడు. తండ్రిపై ఆధారపడిన బాలుడు ప్రశాంతముగా ఉన్నట్లు భగవత్కరుణపై ఆధారపడిన కారణమున భక్తుడు పూర్తిగా శాంతిని కలిగి ఉండును. ప్రతి ఒక్కరు అంటారు నాకు శాంతి లేదు, శాంతి లేదు, శాంతి లేదు అని. ఇక్కడ ఏమిస్తున్నారు? తండ్రిపై ఆధారపడిన బాలుడు ప్రశాంతంగా ఉన్నట్లు భగవత్కరుణపై ఆధారపడిన కారణమున భక్తుడు పూర్తిగా ప్రశాంతంగా ఉండడు. ఎవరి మీద ఆధారపడాలి? బ్యాంక్ అకౌంట్ మీద, ఎర్రనోట్ల మీద, కుటుంబ సభ్యులపైన ఆధారపడితే ఎలా ఏమొస్తుంది? నా ఇప్పుడు చదివిన దాని ప్రకారం అశాంతి, శాంతి రాదు నీకు. ఎప్పుడు భౌతికమైన శరీరాలతో సంబంధం ఉన్నంత వరకు శాంతి రాదు. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 66వ శ్లోకం, నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య సుఖం. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? మరి శాంతి రావాలంటే మనసు నిలకడ ఉండాలి. మనసు నిలకడ ఉండాలంటే నీ బుద్ధి కృష్ణుడి అందు నిమగ్నం కావాలి. బుద్ధి ఏం చేస్తుంటుంది? ఎప్పుడు ప్రణాళికలు వేస్తుంటుంది, ఇది చేద్దాము అది చేద్దాము, ఈ విధంగా సుఖపడతాము, ఇది వస్తుంది డబ్బులు వస్తుంది, తిందాము తాగాలి కామం అనుభవించి బుద్ధి ప్రణాళికలు వేస్తుంటుంది కదా. ఆ బుద్ధిని ఏం చేయాలి? కృష్ణుడి కోసం ఉపయోగించాలి. అప్పుడేమవుతుంది? మనసు నిలకడవుతుంది. మనసు నిలకడైనప్పుడు నీకు శాంతి ఉంటుంది. శాంతి ఉన్నప్పుడు సుఖం ఉంటుంది. కృష్ణ సేవ గురించి ఆలోచిస్తే తప్ప శాంతి అనేది రాదు. అది దీని సారం ఇక్కడ. ఎంతవరకు మనము కృష్ణ సేవ మినహాయించి వేరే ఆలోచిస్తామో వేరే చేస్తామో అంతవరకు అశాంతి. అదే ఇది ఇదివరకు చెప్పినటువంటి క్రూర మృగాలు, కాలసర్పము, ఇవన్నీ వాటి మధ్యలో ఉన్నాము. సరే, ఇక్కడ శాంతి గురించి ఏం చెప్తున్నారు ప్రభుపాది? ఇక్కడ 3 రకాల వ్యక్తుల గురించి చెప్పారు. ఎవరు 3 రకాల వ్యక్తులు వచ్చారు? ఇప్పుడు కామ్యకర్మ 4 రకాల, భుక్తి, ముక్తి, సిద్ధి. యోగులు సిద్ధి అంటే నీళ్ళపైన నడవడం, ఇసుక తినడం, మట్టి తినడం, నీళ్ళలో లేదా భూమిలో జీవ సమాధి, కొంత ఇటువంటి సిద్ధి కోసం వాళ్ళు ప్రాకులాడుతుంటారు. వాళ్ళకి శాంతి ఉండదు. మురుకులు వాళ్ళని చూసి ఏమనుకుంటారు? దేవుడు వచ్చాడు మా ఇంట్లోకి, దేవుడు వచ్చాడు బట్టలు వేసుకోకుండా అని. దేవుడు వచ్చి ఇంత పసుపు పూసుకొని ఇటు అన్నాడంట గోడకు. దేవుడు వచ్చి ఇంటి ముందర ఇసుక పోసాడంట దాన్ని పూజ చేయమని. బట్టలు లేవు నా ఇట్లాంటి దేవుళ్ళ వెనుకబడి వీళ్ళకి శాంతి ఉంటుందా? ఆ ముఖాన్ని అతనికే శాంతి లేదు. వెర్రిగా తిరుగుతున్నాడు బట్టలు లేక, మట్టి తినుకుంటూ ప్రసాదం తినే తెలియక ఎంత కర్మ చేసుకొని జీవుడు. ఆ జీవుడిని పట్టుకొని దేవుడు అంటే వీళ్ళు ఏ గతికి వెళ్తారు చూడండి. వీళ్ళకి శాంతి భలే శాంతి ఉంటుంది కదా. యోగి తర్వాత జ్ఞాని. జ్ఞాని దేనికోసం ప్రయత్నం చేస్తాడు? ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలి. బయటపడాలి, నేను బయటపడి నేను అనేది ఉన్నంతవరకు నీకు శాంతి ఉండదు. కాబట్టి ముక్తి కూడా కోరుకోడు భక్తుడు. ముక్తిలో ఏముంది? నేను బయటపడాలి అనేది ఉంది. నేను అనేది బయటపడ అది కూడా కోరడు. అది ఉన్నా కూడా నువ్వు శాంతిగా ఉండలేవు. ఇంకొకటి, ఇంకా వీళ్ళ గురించి చెప్పే అవసరమే లేదు. 24 గంటలు పందులు గాడిదల్లాగా కష్టపడుతూనే ఉంటారు. ఇంక వాళ్ళకి శాంతి విస్తరా సంపాదించుకొని వస్తారు. విస్తరాకులో అన్ని రకాలు వడ్డించుకొని ఉంటారు. కానీ ఏం రకం తింటున్నది తెలీదు, ఏది ఏరు వచ్చిందో తెలీదు. మరుసటి రోజు గురించి ఆలోచిస్తుంటారు. ఇది తింటుంటారు, అది నోట్లోకి ఏం పోతుంది, ఈగలు దోమలు పోతున్నాయి కూడా గుర్తించలేరు అన్నమాట. మరుసటి రోజు గురించి ఆలోచిస్తారు. అంత అశాంతి ఉంటుంది. ఒక్కోసారి అది తినే సమయం కూడా ఉండదు. ఇక ప్రశాంతంగా ఎవరుంటారని చెప్పారు ఇక్కడ? భక్తుడు. ఎందుకు? కృష్ణ ఇంద్రియ తృప్తి కోసం. కృష్ణుడి కోసం ఎప్పుడైతే నువ్వు ఆధారపడ్డామంటే ఏంటి? ఇక్కడ కృష్ణుడి కోసం ఏదైనా చేయాలి, ఇది ఆ భావన ఉండాలి. అది లేకుంటే శాంతి రాదు, నీకు సుఖం రాదు. కృష్ణుడి కోసం చేయాలి, ప్రణాళిక వేయాలి. బుద్ధి బుద్ధి ఉంది, ఉపయోగించు. మానవ జన్మలో మంచి తెలివితేటలు ఉన్నాయి, ఉపయోగించు. కృష్ణుడి కోసం ఉపయోగించలేదంటే దేనికి ఉపయోగిస్తాము బుద్ధిని? ఆహారము, నిద్ర, ఎలా కామం అనుభవించాలి, వీటి కోసము ఉపయోగిస్తారు బుద్ధి. దానికోసం ఉపయోగించి ఉపయోగించి ఎన్నెన్నో జన్మల్లో ఉపయోగించి శాంతి ఉందా? లేదు. ఈ జన్మలోనే చూడండి దానికోసం ఉపయోగిస్తుంటే ఎలా ఉంది, కృష్ణుడి గురించి ఆలోచిస్తే ఎలా ఉంది, ఎంత తేడా ఉంటుంది. అది కృష్ణుడు చెప్పేది. నాస్తి బుద్ధిరాయుక్తస్య. ఎవరి బుద్ధి అయితే నా సంబంధంలో లేదో వాళ్ళ మనసుకు స్థిరత్వం రాదు. మనసు స్థిరత్వం లేదంటే శాంతి లేదు. కాబట్టి శాంతి కావాలంటే ఏం చేయాలి? కృష్ణుడితో సంబంధం. ఎలాంటి సంబంధం? మనకేం ప్రేమతో కూడిన సంబంధం ఏం లేదు. ఇప్పుడు ఉందా ప్రేమ కృష్ణుడి పట్ల? లేదు. అందుగురించి బుద్ధిని ఉపయోగించాలి మొట్టమొదట. నేను శరీరం కాదు, నేను జీవాత్మ, నేను కృష్ణుడు అంశ, కాబట్టి కృష్ణుడికి సేవ చేయాలి. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆచార్యులు ఏం చెప్పారు, ఈ విధంగా బుద్ధిని ఉపయోగించాలి మొట్టమొదట. అందుగురించి అక్కడ కృష్ణుడు బుద్ధి, నీ బుద్ధిని ఉపయోగించు మొట్టమొదట. జంతువుకు చెప్పట్లేదు, అక్కడ మనిషికే చెప్తున్నది బుద్ధిని ఉపయోగించు అని. ఇక్కడ శాంతి గురించి ఈ శ్లోకంలో ఉంది, అది వివరించారు ప్రభుపాద ఇక్కడ. తర్వాత ఏముంది శ్లోకంలో రెండో పదం? సమదర్శి, సమదృశ్య. భక్తుడు సమదర్శి అయి ఉండును, అందరినీ అతడు ఒకే ఆధ్యాత్మిక స్థాయిలో చూడును, చూచును. గత కర్మానుసారం బద్ధజీవుడు ఒక ప్రత్యేకము దేహమును కలిగి ఉన్నప్పటికీ వాస్తవానికి ప్రతి ఒక్కరూ భగవద్ అంశయేనని భక్తుడు ఎరుగును. సో శరీరం చూడడు, కులము, జాతి, మతము, శరీరము, ఏ జీవరాశి అనే చూడడు. ఇది ఒక జీవాత్మ కర్మానుసారం శరీరం స్వీకరించిందని చూస్తాడు. అది సమదర్శి అని. ఏంటి పండిత, ఏం శ్లోకం అది? విద్య, నిజంగా విద్య ఉన్నవాడైతే అందరినీ సమానంగా చూడాలని. ఈయన హిందువు, ఈయన ముస్లిం, ఈయన క్రిస్టియన్, ఈయన పేదవాడు, ఈయన ధనికుడు, ఈయన అమెరికా, ఈయన సౌత్ ఆఫ్రికా నల్లని వాడు, ఏమి తేడా చూడదు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచ్యతే సమస్సర్వేషు భూతేషు, అందరినీ సమానంగా, అన్ని జీవుల్ని సమానంగా చూడడం. ఏ స్థాయిలో సాధ్యమవుతుంది అది? బ్రహ్మభూత స్థాయి. బ్రహ్మభూత స్థాయి అంటే ఆధ్యాత్మిక నశోచ్యతే ఆకాంక్షతే, కోరికలు ఉండవు, చింత ఉండదు. అతడు జీవులందరినీ ఆధ్యాత్మిక దృష్టితోనే చూసును, కానీ దేహాత్మ భావనలో భేదభావం చూపడు. దేహాత్మ భావనతో భేదభావం చూపడు. కేవలం ఇక్కడ చాలా ముఖ్యమైనది, చాలా బాగా వినాలి, మనసులో ముద్రించుకోవాలి, హృదయంలో. భక్తుల సాంగత్యం లేనిదే ఎవరును కృష్ణ భక్తిలో పురోగమింపజాలరు. పురోగమించడం అంటే ముందుకెళ్ళడం, అభివృద్ధి చెందడం. భక్తుల సాంగత్యం లేనిదే ఎవ్వరూ మినహాయింపివ్వట్లేదు ఎవరికి, లేదా మిగతా వాళ్ళకు వర్తిస్తుంది, నేను ఒక్కడిని మాత్రం అభివృద్ధి సాధించలేదు. ఎవ్వరు కృష్ణ భక్తిలో పురోగమింపజాలరు. ఏది లేనిదే? భక్తుల సాంగత్యం లేనిదే ఎవ్వరూ కృష్ణ భక్తిలో పురోగమింపజాలరు. మరి సాంగత్యం అంటే ఏమిటి? మన వైకుంఠ ప్రభు చెప్పారు, కృష్ణ కథ చర్చించడం. ఎప్పుడు చర్చించగలుగుతావు? అతను భక్తుడని తెలుసుకోవాలి మొట్టమొదట, అతని గొప్పదనం తెలుసుకోవాలి. కృష్ణ భక్తుడు, ఈయన కృష్ణదాసుడు, సాధారణ వ్యక్తి కాదు ఇది అని. అతని పట్ల గౌరవం ఉండాలి, సన్మాన భావం ఉండాలి, అతనికి సంతృప్తి కలిగించే విధంగా. అది అనుకూల సాంగత్యం. ఇంకొక సాంగత్యం ఉంది, ప్రతికూల సాంగత్యం. పక్కనే కూర్చొని ఉండొచ్చు, కానీ అతని యొక్క ఉన్నతిని గుర్తించలేము. ఏమున్నతమైన వాళ్ళే నాకన్నా, కొన్ని ఉంటే కొంచెం ఉండొచ్చు, లేదంటే కొంచెం తక్కువే ఉండొచ్చు నాకన్నా. అది అనుకూలమైన సాంగత్యం కాదా? సో ప్రతికూల సాంగత్యం అంటారు దాన్ని. కూర్చొని ఉన్నావు, పక్కనే మాట్లాడుతూనే ఉన్నావు, కానీ మనసులో ఏముంది? అయితే ఇతనికన్నా ఒక మెట్టు నేనే ఎక్కువలో ఉన్నాను, పైన ఉన్నాను. అది ప్రతికూల సాంగత్యం. అది భగవంతుడికి ఇష్టం ఉండదు. అవి ధ్రువ మహారాజు దీంట్లోనే చూడొచ్చు. ధ్రువ మహారాజు చివరికి బద్రికాశ్రమం కదా వెళ్ళింది, అక్కడ ఆయన కోసం వైకుంఠం నుంచి వాహనం వచ్చింది. వాహనం ఎక్కమని వైకుంఠ వాసులు పిలుస్తున్నారు. అక్కడ ఆయన గర్వం చెందలేదు, నా కోసం వాహనం వచ్చిందని చెప్పి. అక్కడ మిగతా మునులు ఋషులు ఉంటే వాళ్ళందరికీ ప్రణామం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఎక్కాడు. నా కోసం విమానం వచ్చింది, మీకోసం నాలెడ్జ్ చూడు. లేదు ఆయనకి అది నచ్చదు. భగవంతుడికి ఏ కొంచెం అహంకారం ఉన్నా కూడా భగవంతుడికి నచ్చదు, వెంటనే దాన్ని తుంచిపడేస్తాడు. అది పెంచుకోవడం ఎందుకు, తుంచుకోవడం ఎందుకు? ఆ పెంచుకోకుండా ఉంటే సరిపోతుంది కదా. ఆ తుంచుకునేటప్పుడు నొప్పి, గిల్లేటప్పుడు నొప్పి అని కృష్ణుడు ఓర్వాడు. అసలు తన భక్తుల్లో ఏదైనా అహంకారం ఉందంటే అసలు ఓర్చుకోడు. మరి అహంకారం ఉన్నప్పుడే భక్తుల సాంగత్యం చేయలేము. అహం ఆకారం, అహం ఆకారం, అహం అంటే నేను, ఆకారం అంటే ఇదో ఇది, నేను ఈ రూపం అంటే దేహభావన ఉంది. నేను ఈ రూపం అనుకుని ఉన్నంత వరకు భక్తులతో సాంగత్యం చేయలేదు. ఇది అహం ఆకారం, ఈ ఆకారమే నేను. ఇది పెంచి పోషించేది బయట. ఆధార్ కార్డు చూపించు అంటే అహంకారం చూపించు అని అర్థం. అక్కడ నీ ఐడెంటిటీ కార్డు చూపించు అంటే నీ అహంకారం ఏది చూపించు అని అర్థం. అన్ని చోట్ల అదే. ఎక్కడికి వస్తే ఎలా ఉండాలి? భక్తుల దగ్గరికి వస్తే నాకు ఆధార్ కార్డు లేదు, ఐడెంటిటీ కార్డు లేదు, నేను ఎవరో నాకు తెలీదు. అంత వినయం ఉండాలి. చైతన్య సనాతన గోస్వామిది మహాప్రభు దగ్గరికి వెళ్ళి అందరూ నాకు, నేను పెద్ద మంత్రిని అది ఇది, నేను ఎవరో నాకు తెలియదు అంటే నా ఆధార్ కార్డు లేదు, నాకు ఐడెంటిటీ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు నాకు, నేను ఎవరో నాకు తెలియదు, నువ్వు చెప్తే కానీ నాకు అర్థం కాదు. ఇది అనుకూల సాంగత్యం అంటే. కాబట్టి భక్తుల సాంగత్యం లేనిదే ఎవడు కృష్ణ భక్తిలో పురోగమింపజాలడు. కనుకనే మేము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించాము. ఎవరు చెప్తున్నారు ఇది? శ్రీ ప్రభుపాద. దాని యందు చేరిన వారెవరైనను, దేని యందు చేరిన వారు ఎవరైనాను అప్రయత్నముగానే కృష్ణ భక్తి భావన యందు వృద్ధి చెందగలరు. అప్రయత్నముగా ఎవరు ఎవరు భక్తుల ముందుకెళ్తారని చెప్తున్నారు ఇక్కడ?
కృష్ణ చైతన్య భావన
కాదు, సంఘంలో చేరిన వాళ్ళు. కృష్ణ చైతన్యం అనట్లేదు ఇక్కడ, కృష్ణ చైతన్య సంఘం భక్తులతో కలిసే ఉండేవాళ్ళు అని అర్థం ఇక్కడ. కృష్ణ చైతన్యం అంటే నేను చెప్తాను, నేను ఇంటి దగ్గరే ఉంటా, తిలకం పెట్టుకుంటా, కంటిమాల ధోతి కుర్తా, నేనే కృష్ణ చైతన్యమే. నేను అభివృద్ధి సాధించలేవు. అది ఇక్కడ ప్రభుపాద చెప్తున్నాడు, మర్చిపో అని. జపం చేస్తున్న భాగవతం చదువుతున్నా, చేసుకో అన్నీ చేసుకో, కానీ భక్తిలో అభివృద్ధి మాత్రం మర్చిపో. భక్తులు భగవానునికి అత్యంత ప్రియులు. ఇక్కడ వచ్చింది కదా అచ్యుత ప్రియ, ఇంత మంచి పదం చూడండి, అచ్యుత ప్రియ. ఉదయాన్నే పాడతాం, తులసి కృష్ణ ప్రియ, తులసి కృష్ణ ప్రియ. ఇక్కడ ఇక్కడ అచ్యుత ప్రియ భక్తులు, అచ్యుత ప్రియ. అచ్యుతుడికి చాలా ఇష్టం భక్తులు అంటే, కృష్ణుడికి చాలా ఇష్టం భక్తులు అంటే. భక్తులు భగవానునికి అత్యంత ప్రియులు. భక్తులకు కూడా కేవలం భగవానుడే అత్యంత ప్రియతముడు. ప్రియ, ప్రియతర, ప్రియతమ, మూడు స్థాయిలు ఉన్నాయి. ప్రియం దానికంటే ఇంకా గాఢంగా, ప్రియతర ఇంకా గాఢంగా, దానికన్నా ఏం లేదు ఇంకా. ప్రియతమ, ప్రియతమ అంటే పూర్తి హృదయంలో నింపుకొని ఉంటారు, కొంచెము కూడా ఖాళీ లేకుండా నింపుకొని ఉంటారు. ఇది ప్రియతమ అంటే. చూడొచ్చు ఇది అంబరీష్ మహారాజు లీలలో దుర్వాసముని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? విష్ణువు ఏం చెప్పాడు? సాధవో హృదయం మహ్యం. ఏమయ్యా నా దగ్గరికి వచ్చావు నువ్వు అంటే ఇది ఇలా సమస్యలో పడ్డాను. సాధవో హృదయం మహ్యం, నా హృదయం మొత్తం సాధువులతో నిండిపోయింది, నువ్వు అస్సాదు, నీ గురించి ఆలోచించే స్థలం లేదు నాకు. విష్ణువు కదా దేవుడు కదా, ఏదో పరిష్కరిస్తావు, స్థలం లేదు అక్కడ నీ కోసం ఆలోచించేదానికి. ఏమి ఎలా నిండిపోయింది? సాధవ హృదయం మహ్యం, నా హృదయం నిండా సాధువులే ఉన్నారు. అది ప్రియతమ అంటే, ఇది అచ్యుత ప్రియ. అంత హృదయంలో నింపుకొని ఉంటాడు భక్తుడు. భగవంతుడు భక్తుల్ని ఎప్పుడు హృదయంలో నింపుకొని అంత అంత జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. చూడండి, ప్రహ్లాద మహారాజుకు లేశం మాత్రం హాని కలగలేదు. యేసుక్రీస్తుకు అంత చేసినప్పటికీ పైకి చూడడానికి ఆ విధంగా జరిగింది. హరిదాస్ ఠాకూర్కి ఆ విధంగా జరిగింది, కానీ ఏమీ కాలేదు వాళ్ళకి. ఎందుకు? విష్ణువు యొక్క హృదయంలో ఉన్నారు వాళ్ళు, కాబట్టి హాని చేయలేరని. అక్కడ కూడా సాధవ హృదయం, నువ్వు నా భక్తుడైన అంబరీష్కి ఏదో చేయాలని వెళ్ళావు కదా, కానీ అంబరీష్ మహారాజ్ ఎక్కడున్నాడు? నా హృదయంలో ఉన్నాడు అంటే అక్కడ పరోక్షంగా ఏం చెప్తున్నాడు? విష్ణువు, నా హృదయాన్ని నువ్వు గాయపరచాలని చూసి నా దగ్గరికే వచ్చి రక్షణ అడుగుతున్నావు మళ్ళీ నువ్వు. సాధవ కాబట్టి సాధు భక్తులు అంటే ఎంత విలువ ఇవ్వాలో అర్థం చేసుకోండి. అక్కడ విష్ణువు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సాధువులే నా హృదయం అంటే, మన శరీర భాగాలు అత్యంత ముఖ్యమైనది హృదయం. అక్కడ నా భక్తులు ఉన్నారు. భక్తుడిని ఏమన్నా లేశమాత్రం నువ్వు నిందించినా తాకినా కోపగించుకున్నా ఏం చేసినా ఎవరి పట్ల చూపిస్తున్నట్టును? విష్ణువు పట్ల చూపిస్తున్నట్టు. అందుకు అక్కడ విశ్వామిత్రుడికి చెప్పింది, సాధవ హృదయం మహ్యం సాధువునాం హృదయం త్వహం. సాధువుల హృదయంలో నేను తప్ప వేరే ఏమీ లేదు. మదన్యా తినాజానంతి, నేను తప్ప వాళ్ళకి ఏమీ తెలీదు. ఏ సమస్య వచ్చినా నా మీద ఆధారపడతారు, సంతోషం వచ్చినా నన్నే గుర్తిస్తారు, సుఖము దుఃఖము రెండింటిలో నన్నే స్మరించుకుంటారు వాళ్ళు, వేరే వాటి మీదకు పోదు. సుఖంగా ఉన్నప్పుడు బా హరే కృష్ణ బాగా చాంటింగ్ డ్యాన్సింగ్ అన్నీ చేశారు, దుఃఖం వచ్చినప్పుడు కూడా కీర్తన చేస్తారు నా భక్తులు. దుఃఖం వచ్చినప్పుడు ఇది బ్యాంక్ బ్యాలెన్స్ మీద గుర్తురాదు నా భక్తులకి, బంధువులు గుర్తురారు, బంధువులు ఎవరు లేరు, బంధువులు గుర్తొస్తారు. వీళ్ళు ఎవరు? అచ్యుత ప్రియ బాంధవ కృష్ణ భక్తులు గుర్తొస్తారు అంతేగాని రక్త సంబంధికులు బంధువులు కాదు. వాళ్ళు రా బంధువులు, రక్తం తాగుతారు, రక్తం ఉన్నంత వరకు తాగుతారు, అయిపోయిన తర్వాత జ్యూస్ తాగి ఏం చేస్తారు? కాబట్టి నా భక్తులు ఏంటి? సాధవ హృదయం మహ్యం సాధునాం, అదే సాధువుల హృదయం నిండా నేనే ఉన్నాను. సో భక్తులకి ఆపద కలిగినప్పుడు సుఖము సంతోషము రెండింటిలో కూడా కృష్ణుడు కృష్ణ భక్తులే గుర్తొస్తారు, వేరే వాళ్ళు గుర్తురారు. అదేవిధంగా నాకు కూడా నా భక్తులు తప్ప ఏమీ తెలియదు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది, వేరే పరిష్కారం చూసుకో ఎక్కడికన్నా వెళ్ళి. అంత అంత కోపం వస్తుంది భగవంతుడికి భక్తుల్ని మనం గుర్తించకుంటే. అయితే ఇంకొకటి కూడా ఇక్కడ చూడొచ్చు, నేను ఆయనని ఏమనలేదు, ఆ భక్తుడిని నా పాటికి నేను చేసుకుంటాను, ఆయన నేను పట్టించుకోను. అది కూడా ఇష్టం ఉండదు భగవంతుడికి. నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు నా భక్తుడిని, అపరాధం అది, సూక్ష్మ అపరాధం. మహారాజ్ చెప్పారు కదా, ఏ మహారాజ్, సూక్ష్మంగా అపరాధం చేస్తున్నావు నువ్వు. నేనే నిన్నేమన్నాను, నీది నువ్వు చేసుకున్నా అది నేను చేసుకుంటా, అది అపరాధం చేస్తున్నావు సూక్ష్మంగా అపరాధం. సో భక్తులు భగవానునికి అత్యంత ప్రియులు, భక్తులకు కూడా కేవలం భగవానుడే అత్యంత ప్రియుడు, ప్రియతముడు. ఈ స్థితిలోనే మనుజుడు భక్తి యోగమున పురోగమించగలడు. కృష్ణభావనలో ఉన్నవారు అందరినీ ప్రసన్నులను చేయగలరు. ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు నిజంగా భక్తుడు అయితే అందరినీ ప్రసన్నం చేయగలవు అంట. ఎలా చేయగలవు? ఈ సత్యం కృష్ణ చైతన్య ఉద్యమం ఎలా ప్రసన్నం చేయగలవు ఇతరులని? ఇక్కడ ఏంది, సర్వభూతానురంజన అనురంజన రంజింప చేయగలవు అని, అందరినీ రంజింప చేయాలంట. నువ్వు వైకుంఠం వెళ్ళాలనుకుంటే ఈ లక్షణాల్లో ఏంటి మొట్టమొదటి? శాంత సమదృశ శుద్ధ సర్వభూతానురంజన, ఇతర జీవులందరినీ రంజింప చేయాలంట నువ్వు. ఎలా రంజింపజేస్తావు? రంజింపజేయడం అంటే వాళ్ళని సంతోష పెట్టడం. ఎలా సంతోష పెడతావు? కృష్ణుణ్ణి ఇవ్వాలి వాళ్ళకి. అలా కృష్ణుణ్ణి ఇవ్వాలి. నువ్వు కృష్ణుని ఇవ్వకుంటే నువ్వు ఏమి ఇచ్చినా కూడా సంతోషపడరు. ఎంత డబ్బులు ఇవ్వు, ఎంత సంపద ఇవ్వు, ఏమైనా ఇవ్వు, ఆత్మసంతృప్తి అయితే కలగదు వాళ్ళకి. కాబట్టి నువ్వు నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే, సమాజ సేవకులు ఎవరైనా సరే, నిజంగా ఇతరులకు ఏదైనా సంతోషం ఇవ్వాలంటే ఏం చేయాలి? కృష్ణుణ్ణి ఇవ్వాలి వాళ్ళకి. పుస్తక రూపంలో కావచ్చు, ప్రసాద రూపంలో కావచ్చు, భక్తుల దర్శన రూపంలో కావచ్చు, శ్రీ విగ్రహ దర్శన రూపంలో కావచ్చు, ఏది వీలైతే ఆ రూపంలో వాళ్ళకి కృష్ణుణ్ణి అందివ్వాలి. అప్పుడు వాళ్ళు ప్రసన్నులు అవుతారు. ఏది ఇక్కడ సర్వభూతానురంజన. వేరే మార్గంలో ప్రయత్నం ఎంతోమంది చేస్తున్నారు, కానీ రంజింపజేయలేరు, సంతోషపెట్టలేరు. ఈ సత్యం, ఏ సత్యం? ఇతరులను ఎలా ప్రసన్నం చేయాలి అనే సత్యం కృష్ణ చైతన్య ఉద్యమమున స్పష్టముగా కనిపించును. ఇస్కాన్లో కనిపిస్తుందంట. ఎటువంటి భేదభావము చూపక, ఇక్కడ చూడు సమదృశ్య. ఇస్కాన్లో ఎక్కడన్నా నీకు అప్లికేషన్ ఫిలప్ చేయమన్నారా, నీ కులము, నీ మతము ఏది రాయి అని? ఎక్కడ లేదు. ఎటువంటి భేదభావం చూపక ఎల్లరను అంటే అందరినీ మేము చక్కగా ఆహ్వానించేదము. కూర్చొని హరే కృష్ణ మహామంత్రం జపించుమనియు, తర్వాత మేము ఇవ్వగలిగినంత ప్రసాదమును స్వీకరించండి అని అర్థించదము. ఆ విధముగా అందరూ మా పట్ల ప్రసన్నులవుచున్నారు. అంటే ఇతరుల్ని సంతోష పెట్టాలంటే ఏం చేయాలంటున్నారు? కృష్ణుని ఇవ్వాలి, హరే కృష్ణ భజనలో కూర్చోబెట్టడం, వీలైనంతగా వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం. దీనివల్ల మా ఇస్కాన్ అభివృద్ధి చెందుతుంది. ప్రసన్నం కాకుండా ఉంటే గుడికి ఎందుకు వస్తారు? ప్రసన్నం కాకుండా ఉంటే డబ్బులు ఎందుకు, సేవకు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు? ఒక వ్యక్తి పట్ల నువ్వు సంతృప్తిగా ఉంటేనే ఏదైనా ఇవ్వాలనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఆ విధంగా అందరూ మా పట్ల ప్రసన్నులగుచున్నారు, ఇదే మా యోగ్యత. సర్వభూతానురంజన. ఇక శుద్ధత విషయానికి వస్తే, భక్తుల కన్నాను వేరెవరు అధికంగా పరిశుద్ధులే ఉండలేరు. ఏది ఆధ్యాత్మికంగాను భౌతికంగా రెండు విషయాల్లోనూ భక్తుల్ని మించి శుద్ధంగా ఎవరు ఉండరు. ఉదయాన్నే నాలుగు నిద్రలు లేవటం, స్నానం ఆచరించి, శారీరక శుభ్రత, మానసిక శుభ్రత, ఆత్మశుభ్రత, ఆహార పవిత్రమైన ఆహారం, పవిత్రమైన వ్యక్తుల దర్శనం, నుదుటిన తిలకం, కంటిమాల ఉన్న వాళ్ళని దర్శనం చేసుకోవటం, హరిభక్తుల దర్శనం చాలా దుర్లభం అని. ఇస్కాన్లో చూడండి, ఉదయం లేచిన వెంటనే భక్తుల దర్శనం అవుతుంది నీకు. బయట వాళ్ళని చూసే అవసరమే ఉండదు. నువ్వు మంగళారతికి నిజంగా మంగళారతికి వచ్చావనుకో, ఖచ్చితంగా భక్తులే కనిపిస్తారు నీకు. ఒకవేళ రోడ్డు మీద ఎవరైనా కనపడినా కూడా చీకట్లో వాళ్ళు దయ్యాల్లాగా ఉంటారు, రూపం సరిగ్గా తెలియదు. నాలుగు గంటలకు నువ్వు వచ్చావంటే ఎంత సౌభాగ్యం చూడు. ప్రభుపాద కల్పించింది పరమ సౌభాగ్యం, పరమ మంగళకరమైన జీవితం అది. భక్తుల కన్నాను వేరెవరు అధికముగా పరిశుద్ధుడై ఉండలేడు. ఏ చెడలు అట్లా ఉండవు భక్తుల దగ్గర. విష్ణునామంను ఒక్కసారి ఉచ్చరించిన వాడు అంతర్బాహ్యములలో పరిశుద్ధుడు కాగలడు. ఎలా శుద్ధులయ్యారు మా భక్తులు అంటే, హరే కృష్ణ హరే కృష్ణ 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 నిరంతరం హరే కృష్ణ మహామంత్రం జపించును కనుక భౌతిక ప్రపంచం యొక్క కల్మషము అతనిని అంటదు. ఎవరిని అంటదు? భక్తుని అంటదు. ఎప్పుడు? నిరంతరం హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుంటూ ఉంటే ఏ భౌతిక కల్మషము అంటదు. కనుక అతడే నిజముగా పరిశుద్ధుడు. ముచిహోయ శుచిహోయ యది కృష్ణ భజే అని చెప్పబడింది. అనగా చర్మకారుడైనను, చర్మకారుడు అంటే చెప్పులు కొట్టే వాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన జీవుల యొక్క చర్మం తీయడం చాలా అశుచి, వాళ్ళని ముచ్చి అంటారు. ముచ్చి హోయ శుచి, శుచి అంటే బ్రాహ్మణ, పరిశుద్ధంగా ఉండేవాడు. ఎవరైతే విష్ణు భక్తి చేస్తారో అతను జన్మించింది చాలా నీచ కుటుంబం అయినప్పటికీ అతను కృష్ణ భక్తి చేపట్టిన వెంటనే బ్రాహ్మణుని స్థానమునకు ఉద్ధరించబడును. అంటే ఏ ప్రభావం వల్ల? నామ ప్రభావం వల్ల. సుపచతో గరియా, శునక మాంసం తినే కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను బ్రాహ్మణుడి కంటే కూడా ఉన్నత స్థాయికి వెళ్తావు. ఎప్పుడు? చండాలపి ద్విజశ్రేష్ట హరిభక్తి పరాయణ. చండాలపి ద్విజశ్రేష్ట, పుట్టింది చండాల కుటుంబంలో అపి అయినప్పటికీ కూడా బ్రాహ్మణుల కంటే ఎక్కువ. ఎప్పుడు? హరిభక్తి పరాయణ. పరాయణ అంటే తన మనస వాచ కర్మన ప్రతి శ్వాస ప్రతి అడుగు ప్రతిది కూడా కృష్ణుడి వైపు వెళ్ళడం కోసమే చేస్తుంటాడు, వేరేది ఏం చేయడు. ఇది హరిభక్తి పరాయణ. అటువంటి వ్యక్తి చండాల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా పరాయణ ప్రయాణ, ప్రయాణం అంటే గమ్యం చేరడం, పరాయణ అంటే అది ఆ సంబంధంలోనే వస్తుంది. కృష్ణ భక్తి పరాయణ, నారాయణ పరాయణ, పరాయణ మనసా వాచాకర్మణ పూర్తిగా ఏం చేస్తున్నాడు, సర్వావస్థల యందు సర్వము కృష్ణుడి కోసమే అంకితం చేస్తుంటాడు, కృష్ణ భక్తిలో ముందుకెళ్ళడానికే చేస్తుంటాడు. ఇది పరాయణ అంటే అర్థం. కాబట్టి హరిభక్తి పరాయణ ఇక్కడ అదే చెప్తున్నా. ఒకసారి నామం, ఒకసారి అంటే అపరాధం లేకుండా ఒకసారి నామం చెప్పేవనుకో, శుభ్రమ శుచి శుభ్రత. కాబట్టి జపము చేయటంలో కూడా నాణ్యతను, నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనం. జపం నాణ్యత. విశుద్ధ కృష్ణ భక్తుడై హరే కృష్ణ మహామంత్రం జపించేవాడు సమస్త విశ్వంలో అత్యంత పరిశుద్ధుడై ఉన్నాడు. అత్యంత పరిశుద్ధుడు అంటే ఇక అతని ఏ కల్మషం తాకదు, ఏ బాధ ఏం చేయలేదు అతన్ని. ఈ ప్రపంచం తలకిందులైనా సరే అతన్ని మాత్రం ఏం చేయలేదు. ఇది పరిశుద్ధత అంటే. ఎవరికి వస్తుందంట? హరే కృష్ణ మహామంత్రము సదా జపించువాడు అత్యంత పరిశుద్ధుడై ఉన్నాడు. ఇది భాష్యంలో. ఇప్పుడు చెప్పండి మీకు ఏమేమి నచ్చాయి ఇందులో, ఏం నచ్చాయో కాదు ఏం ఆచరించాలనుకుంటున్నారు అది కూడా చెప్పండి. దేనికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము, క్రూరమృగాలు ఉన్నాయి, కాలసర్పం ఉంది, ఇంకా రాత్రి మొవలు గుండెల్లో పెట్రోల్ బాంబులు పేలుతున్నాయి, ఉన్నాయి ఎవరికన్నా ఇవి ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉన్నాయి అవి? ఒకరు చేయొచ్చారు, ఇద్దరు ముగ్గురు చేయొచ్చారు. సరే మీ ముగ్గురినే అడుగుతాను, దీంట్లో ఏం నచ్చిందో చెప్పండి. మీరు చెప్పండి దీంట్లో అది. ఉన్నాయి ఏం స్వీకరించాలనిపిస్తుంది ఇప్పుడు ప్రభుపాద ఇచ్చిన భాష్యంలోకి. నిత్యం భక్తుల సాంగత్యం, ఇది మేధావులు చేసేటువంటి పని. ఇస్కాన్లో ఎవరు చేరుతారంటే మేధావులు చేరుతారు, మెదడు లేని వాళ్ళు చేరలేరు. బయట వాళ్ళు ఏమైనా ఉంటారు, వీళ్ళు దేనికి పనికిరాక ఇస్కాన్లో చేరారంటారు. దేనికి పనికిరాక కాదు, ఆయన అత్యున్నతమైన తెలివితేటలు ఉన్న వాళ్ళే భక్తులతో సాంగత్యం చేస్తారు. ఎందుకు ఆ రుచి చూసి ఉంటారు, భక్తుల సాంగత్యంలో ఉంటే ఏమొస్తుందని చెప్పారు ఇక్కడ. ఇవన్నీ వచ్చేస్తాయి నీకు, శాంతి సమదృశ శుద్ధ. నీకు కూడా ఇతరులను ఎలా సంతృప్తిపరచాలి నీకు తెలిసిపోతుంది భక్తులతో ఉంటే, ఇవన్నీ అలవాటు అయిపోతుంది. తర్వాత అచ్యుత ప్రియ బాంధవ, భక్తులతోనే ప్రేమతో కూడిన స్నేహం. ప్రియ అంటే చాలా ప్రేమతో కూడిన, అది చాలా ముఖ్యమైనది. భక్తి చేస్తున్నామా లేదా అంటే ఒక్కటే ఒకటి, భక్తుల సాంగత్యం ఉందా లేదా అంతే. భక్తుల సాంగత్యం లేదంటే నువ్వు భక్తి చేయట్లేదు. జపం చేస్తున్నావు కదా, ఆ చేస్తున్నావు, భక్తి అయితే చేయడం లేదు. భగవద్గీత భాగం చదువుతున్నావు, భక్తి అయితే చేయడం లేదు. బోరా, భక్తిలో భాగమే కదా, భాగమే. సరే ఒకవేళ భక్తి అనుకుంటా కూడా భక్తి చేస్తున్నావు, కనిష్ట భక్తి, ఆరంభ భక్తి, నువ్వు ఎదగలేవు ఇంక ముందుకు. ఒకవేళ భక్తి అనుకుంటే కూడా వాస్తవంగా చూడాలంటే కనిష్ట భక్తుడిని, కనిష్ట అదేమి అపరాధాలు జపం ఉంది, దాన్ని అసలు జపం అన్నారంట శిలభక్ సిద్ధాంత్ మహారాజ్ చెప్పింది, దాన్ని జపమే అన్నారు. సో కనిష్ట భక్తుడు ఏ క్షణంలో అయినా పతనం కావచ్చు అని. ఎందుకు భక్తుల విలువను గుర్తించలేదు? భక్తుల విలువను గుర్తిస్తే తప్ప నీకు భక్తిలో ప్రగతి అనేది రాదు. ఇంకెవరు చెప్తారు? మీకేం అంశాలు నచ్చాయి? అనుకూల సాంగత్యం, అనుకూల సాంగత్యం, కృష్ణకథ చర్చించడం వల్లతో, ఇంకొకటి ప్రసాదం వల్లకి ఇవ్వడం తీసుకోవడం కూడా ఉండాలి. ఎంతసేపు ఉన్నా నేనే ఇస్తాను నువ్వు తీసుకో, నేనే ఇస్తాను నువ్వు తీసుకో కాదు. వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. భూంగితే భోజేతేసే, వాళ్ళు ఇచ్చినప్పుడు ప్రేమతో స్వీకరించాలి, మళ్ళీ మనము ఇవ్వాలి. రెండు ఉండాలి, రెండు వైపుల నుంచి. నాకు ఉంది ఇవ్వడానికి, నేను ఇస్తాను, నువ్వు ఇచ్చినప్పుడు నేను స్వీకరించాలి. స్వీకరించట్లేదంటే ఈ అచ్యుత ప్రియ అనేది నీకు అర్థం కాలేదు. వీళ్ళు కృష్ణుడికి చాలా ప్రియము, వాళ్ళ చేతి నుంచి ప్రసాదం ఇస్తున్నాను నేను తీసుకోవాలి అనేది నీకు. అచ్యుత ప్రియ బాంధవ, ఎంత మంచి పదం వాడారు చూడు, అచ్యుత ప్రియ బాంధవ. ఎవరయ్యా నీ బంధువులు అంటే? అచ్యుత ప్రియులు నా బంధువులు. ఎవరైతే భక్తుల వాళ్ళే నా బంధువులు. మరి ఇంట్లో వాళ్ళు వాళ్ళు బంధువులు ఉన్నారు కదా, భక్తి చేయని వాళ్ళు, వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా బంధువులే, రా బంధువులు అయితే వాళ్ళు. నీ మాంసము రక్తము పీకు తింటుంటారు నీ డబ్బుల రూపంలో ఉన్నటువంటి దాన్ని. అది అయిపోయిన తర్వాత అస్థి పంజరం మిగిలితే కాబట్టి నిజమైన బంధువులు ఎవరు నీకు? అచ్యుత ప్రియ వాళ్ళే బంధువులు నీకు. వాళ్ళతో అనుకూల సాంగత్యం చేయాలి. అనుకూల సాంగత్యంలో ఏంటి? ప్రసాదం ఇవ్వడము, స్వీకరించడం, కథ చర్చించడం. ఎంతసేపు ఉన్నా నేనే చెప్తాను నువ్వు విను, ఇది కాదు. నువ్వేం చదివావు నువ్వు చెప్పు. ఇది నేను ఇది చదివాను కృష్ణుడి గురించి, చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇది, నీకేమనిపిస్తుంది నువ్వు చెప్పు. ఇది తుష్యంతిచ ఎప్పుడు ప్రేమ ఏర్పడుతుంది ఇద్దరి మధ్యలో? సంతృప్తి లేదనుకో నీ పట్ల నాకు, నా పట్ల నీకు, ప్రేమ ఏర్పడుతుందా? ఏర్పడద్దు. ఇప్పుడు కుటుంబంలో కానీ స్నేహితుల మధ్య కానీ ఎక్కడైనా పరపక్షాలు భేదాభిప్రాయాలు వస్తుంటాయి, నేను కలవలేకపోతున్నాను, ఎందుకు కలవలేకపోతున్నావు, కృష్ణకథ లేదు నీ మధ్యలో. కృష్ణకథ ఉంటే దీని ప్రకారం ఏమవుతుంది? అనుకూల సాంగత్యం ప్రకారం కృష్ణకథ ఉన్నప్పుడు ఏమొస్తుంది? తుష్యంతిచ రమంచి, తుష్టి. ఆ భక్తుడిని చూస్తూనే నీకు ఆనందం వేస్తుంది. అబ్బా ఏదన్నా చెప్తాడు, ఒక మంచి విషయం చెప్తాడు కృష్ణుడి గురించి అని. అతనికి నిన్ను చూస్తేనే అనిపిస్తుంది ఏదన్నా ఒక అంశం చెప్తాడు, చైతన్య మహాప్రభు గురించి, ప్రభుపాద గురించి ఏదన్నా చెప్తాడు. ఇది లేదు అలా అనిపించట్లేదంటే ఏంటి? మన మధ్యలో కృష్ణకథ లేదు. కృష్ణకథ లేదు, శ్రవణ కీర్తన లేనప్పుడు ఈ ప్రేమతో కూడిన సంబంధాలు రావు. రానప్పుడు ఏమవుతుంది? వైకుంఠం వెళ్ళేదానికి కావాల్సిన అర్హత కోల్పోయావు. జపం అయితే చేస్తూనే ఉన్నావు. క్వాలిటీ చూసుకుంటాను, నాణ్యత మనలో నేను మెరుగవుతున్నానా లేదా. భక్తి యోగంలో వచ్చాను, ఎన్ని సంవత్సరాలు అయింది, వచ్చిన తర్వాత ఇవన్నీ ఏంది? భాగవతంలో మన కోసమే రాసింది ఈ లక్షణాలు, ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఎంత ప్రయత్నం చేయాలి, నేను ఎలా ప్రయత్నం చేయాలి, ఇది చూసుకుంటూ ఉండాలి. భాగవతం అధ్యయనం అంటే నాకు నేను ఈ భాగవతము నేను అనుసరించాలి. భాగవతం నా కోసం భాగవతం ఉండేది. ఇంకెవరు చెప్తారు? మీకు నచ్చినవి ఎవరు చేస్తారు? బుద్ధిని భగవంతుడి కోసం ఉపయోగించాలి. ఇప్పుడు ఎవరికోసం ఉపయోగిస్తున్నాం? రాబందుల కోసం. నిజంగానే రాబందులు. ఎవరైతే నీ భక్తికి ఆటంకమో వాళ్ళు రాబందుల కంటే, రాబందన్న వదిలేస్తుందేమో ఒక స్థాయిలో తన కడుపు నింపుకొని. వీళ్ళు లేదు, నీ దగ్గర ఉన్నది మొత్తం పోయే వరకు వదిలిపెట్టారు, నేను వీధిని పడే వరకు. రాబందులు కూడా సిగ్గుతో తలదించుకుంటాయేమో. నిజం, ఎవరైతే మీ భక్తికి ఆటంకమో వాళ్ళు రాబంధువుల కంటే హీనం. వాళ్ళు బంధువులు కాదు, వాళ్ళు శత్రువులు. ఇంకా ఇంకెవరు చేస్తారు ఇక్కడ? తండ్రి మీద ఆధారపడినప్పుడు శాంతి ఉంటుంది, ఇతర వాటి మీద ఆధారపడదు. తండ్రి మీద ఆధారపడడం అంటే ఇక్కడ భక్తుల మీద కూడా ఆధారపడాలి. కృష్ణుడి మీద ఆధారపడడం అంటే కృష్ణ భక్తుల మీద ఆధారపడాలి, ఇది ముఖ్యం. ఇంకా ఇంకెవరు చెప్తారు? ఏమో కేవలం కృష్ణ సంతృప్తి కొరకే జీవించాలి, ఆయన సేవకే డబ్బును వినియోగించాలి, కృష్ణ సంతృప్తి ఉంటేనే శాంతి ఉంటుంది నీకు. నా అని ఆలోచన ఉన్నంత వరకు శాంతిగా ఉండలేవు నువ్వు. ఇంకెవరో చేస్తా సమానత్వం ఎలా వస్తుంది? ఏం చెప్పారు సమానత్వం గురించి? ఇక్కడ ఏం చెప్పారు? మా ఇస్కాన్లు అందరినీ ఆహ్వానిస్తాము, ఎటువంటి విచక్షణ లేకుండా అందరినీ కూర్చోబెడతాము భజన, తర్వాత మా దగ్గర ఉన్నంత ప్రసాదం ఇస్తాము. ఈ విధంగా సమానత్వం చూపిస్తున్నాము. చూపించడం వల్ల వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఇంకెవరు చెప్తారు? చెప్పండి. పరిశుద్ధుడు నిరంతరం హరినామం, నిరంతరం హరినామం ఒంటరిగా చేయలేరు, సాధ్యం కాదు, భక్తుల సాంగత్యంలో ఉండాలి. నేను ఎక్కువ వాడిని అనుకున్నప్పుడు రాలేదు భక్తుల దగ్గరికి. భక్తుల్ని గుర్తించాలంటే గుర్తించకుంటే రాలేవు. అంతే భౌతిక భావన ఉన్నంత వరకు భక్తుల దగ్గరికి వెళ్ళలేము. భౌతిక భావన ఏంటి? అహం ఆకారం, నేను ఈ రూపం, నేను ఈ రూపం. ఇప్పుడు కష్టాలన్నీ దానివల్లే మనకు వచ్చిన కష్టాలన్నీ దానివల్లే, ఈ అహంకారం వల్లే మన కష్టం. లేకుంటే నామం మధురం, ప్రసాదం మధురం, భక్తులు మధురం, ప్రభుపాద మధురం, శ్రీ విగ్రహాలు మధురం, భాగవతం మధురం, సర్వం మధురం, అఖిలం మధురం, కానీ మనకు చేదుగా ఎందుకుంది? అహం ఆకారం మెడలో ఐడెంటిటీ కార్డ్, జపమాల వేసుకొని తిరగాల్సింది పోయి మెడలో ఐడెంటిటీ కార్డు వేసుకొని తిరుగుతున్నాం. చూడు నన్ను, చూడు నన్ను, చూడు అని అంత గురించి చేదు అనిపిస్తుంటుంది. ఇది ఇదేమి కామెర్లతో పోల్చారు, కామెర్ల రోగం. అయినా కూడా ఏం చేయాలి? ఇదే తీసుకుంటుండాలి, ఈ సంగతిని తీసుకుంటుండే ఒక్కో రోజు గుర్తించగలం. దానికి బుద్ధిని ఉపయోగించాలి ముందు. ఇంకెవరు చెప్తారు? భక్తుల సాంగత్యం లేకుండా భక్తిలో ఎదగలేరు. ఆ పదం బాగా, ఎదగలేరు. భక్తి చేస్తుండొచ్చేమో కానీ అభివృద్ధి అయితే సాధించలేరు. అది ఇక్కడ ఏం అభివృద్ధి? వైకుంఠం చేరాలి, వైకుంఠం మాత్రం చేరలేము. ఎందుకు చేరలేము? వైకుంఠం వెళ్ళిన తర్వాత భక్తులతో కలిసి సేవ చేయాలి, భక్తులతో కలిసి కీర్తన చేయాలి, భక్తులతో కలిసి వంట చేయాలి, భక్తులతో కలిసి పూలు కొట్టాలి, భక్తులతో కలిసి ప్రసాదం తీసుకోవాలి. ఇక్కడ నీకు అలవాటు లేకుంటే అక్కడికి ఎలా వెళ్తావు? వెళ్ళలేవు. అందుగురించే ప్రభుపాద ఏం చెప్పారు? ఇస్కాను గోలోక సెంటర్, ఇక్కడ బాగా పరిపూర్ణంగా శిక్షణ పొందితే నీకోసం విమానం వచ్చేస్తుంది ఇక్కడికి. వైకుంఠ ఎంబసీ రాయబార్. అందుకే ప్రభుపాదని పోలుస్తారు కదా, వైకుంఠ అంబాసిడర్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చిన రాయబారి. రాయబారి ఏం చేస్తాడు? అక్కడ ఉన్న సమాచారం తీసుకొచ్చి అందిస్తాడు ఇక్కడికి, ఇలా ఇలా ఉన్నది. మనకు ఇదంతా రాయబారమే, ప్రభుపాద భాష్యము ఈ పుస్తకాలు అంతా రాయబారం. వైకుంఠం చూడు ఎంత బాగుందో చూడు, గోలోకంలో ఎంత బాగుందో చూడు. మీ ఇల్లు ఉంది అక్కడ, నీ వాహనం ఉంది, నీ స్నేహితులు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు. మీ స్వామి ఎంత అందమైన వాడు, ఎంత సౌందర్యవంతుడు, ఎంత కీర్తివంతుడు, ఎంత ఇవన్నీ మన సమాచారం మనకు అందించడానికి ప్రభుపాద వచ్చారు. కానీ మనకేంటి, మన సమాచారం గురించి చదివే సమయం లేదు, తెలుసుకునే సమయం లేదు. దేని గురించి వింటాము, దేని గురించి చదువుతాం? మనం మలమూత్రాలతో నిండిన శరీరాల గురించి, రాజకీయ నాయకులు, సినిమాలు, క్రికెటు, బట్టలు, డబ్బులు, ఇదంతా మలమూత్రాలకు సంబంధించిందే. ఈ మలమూత్రాలకు సంబంధించిన న్యూస్ అంతా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ప్రపంచంలో నాలుగు మూలల్లో ఉన్న మలమూత్రాలన్నీ అక్షరాల రూపంలో న్యూస్ పేపర్లోకి వస్తాయి. అంతే పొద్దున్నే ముఖానికి పూసుకుంటూ కూర్చుంటారు ఇట్లా. కలిపురాణం అంటారు దాన్ని. భాగవత పురాణం చదవమంటే సమయం లేదు, కలిపురానికి సమయం ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. బయట ఉన్న వాళ్ళు లోపల రండి. ఉన్నారు ఎవరైనా?